భారతీయ జీవిత విధానంలో యోగ విద్యలో ఆధ్యాత్మిక విద్య నేర్చుకోవటంలోని ముఖ్య సూత్రాలు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం మనం. ఈ ప్రయత్నంలో మనకి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ప్రకృతిలో ఉన్నటువంటి పరిస్థితులకి అనుగుణ్యంగా మనం జీవించగలిగితేనే సుఖంగా జీవించగలవు. నా ఇష్టం వచ్చినట్టు జీవిస్తానంటే కుదరదు. ఇది అవగాహన కావాలి ముందు. మన జీవితము ప్రకృతికి చాలా దూరం వెళ్ళిపోయింది. ప్రకృతికి అనుగుణ్యమైనటువంటి జీవితం లేదు మనది. కానీ మనకు ఆహారం లభించాలి అంటే ప్రకృతికి అనుగుణ్యంగానే ఉంటే తప్ప ఆహారం రాదు. నేను ఎండాకాలంలో విత్తనాలు నాటుతాను, లేకపోతే నాకు టైం ఉంటుంది శీతాకాలంలో విత్తనాలు నాటుతాను అంటే కుదరదు. ఎండాకాలం అయిపోయిన తర్వాత వచ్చేటటువంటి వర్షాకాలంలోనే నాటాలి. కానీ ఎప్పుడైతే ప్రకృతి యొక్క నియమాలు మనకు అర్థం అవటం మానేశాయో అకాలం ఏర్పడింది. అకాలము అంటే ఏంటి? కాలానుగుణ్యంగా పనులు జరగవు. కరువు అనేటటువంటిది జనరల్ ఒక విశేషమైనటువంటి అర్థం. కానీ అకాలము అనేటటువంటి పదానికి వేద వాంగ్మయంలో అర్థం ఏంటి అంటే, సమయములో జరిగేటటువంటిది కాకపోతే అకాలం. క్లాసు వింటూ నిద్రపోవటం అకాలం. రాత్రి నిద్రపోవాలి అనుకుంటూ నిద్రపోలేకపోవటం అకాలం. సుమారు 1 గంట 2 గంటలకి మధ్య భోజనం చేయకపోతే అకాలం. 7-8 గంటలకి మధ్య బ్రేక్ఫాస్ట్ చెయ్యకపోవుట అకాలము. అకాలము అంటే అర్థమైంది కదా ఏంటో. అకాలము అంటే కరువు కాదు. అకాలము అంటే కాలానుగుణ్యముగా జీవించకపోవుట, అంతే అర్థం. అది మర్చిపోతాం మనం అకాలం అంటే. అంటే మన జీవితం అంతా కాలానికి అనుగుణ్యంగా లేదు. ఏది కాలానుగుణ్యంగా మాత్రం లేదు. కాలానుగుణ్యంగా ఉండేటటువంటి జీవిత విధానము వేద జీవిత విధానం. అంటే తెలిసి జీవించేటటువంటి విధానం. దాని కొరకు 3 ఆయుధాలను మనం ఉపయోగించుకోవాలి అని ప్రయత్నం చేస్తున్నాం. దుర్గా సప్తశతి, భగవద్గీత, భాగవతం. దీనిని సమన్వయపరచటానికి యోగ విద్య, పతంజలి యొక్క యోగ సూత్రములు. కానీ ప్రశ్న ఏమిటి అంటే, సైన్స్ ఎప్పుడు డెవలప్ అవుతుంది అంటే ప్రాక్టికల్స్ ఉంటే. కానీ ఈనాడు ఇంజనీరింగ్ లాంటి ప్రాక్టికల్ విద్యను కూడా నాన్ ప్రాక్టికల్ గా మార్చేస్తున్నాం. ల్యాబొరేటరీస్ ఉండవు, చెప్తే టీచర్స్ ఉండరు, కంప్యూటర్ సైన్స్ అంటారు, కంప్యూటర్స్ ప్రాక్టికల్స్ ఏమి ఉండవు. అంతా థియరీ పెట్టి ఒక కాగితం ముగిస్తారు. మీకు ఉచితమా అచితమా అనుచితమా, నేను దాని గురించి మాట్లాడటం లేదు. నేను మాట్లాడేది ఏంటంటే, ప్రాక్టికల్స్ లేనటువంటి విద్య శాస్త్రము కాదు. మన ఆధ్యాత్మికత కూడా అశాస్త్రము అయినది. ఇంకేంటంటే ప్రాక్టికల్స్ లేవు. విద్య అభివృద్ధి చెందుతున్న కొద్దీ ప్రాక్టికల్స్ ఎక్కువ ప్రాముఖ్యత వహిస్తాయి. డాక్టర్ ఉన్నాడు, సక్సెస్ఫుల్ డాక్టర్ ఎప్పుడవుతాడు? నిద్ర లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు ప్రాక్టికల్ ఏవాడికి. థియరీ ఏ ఉండదు. వాడు చదువుకున్నటువంటి థియరీ వృత్తిలోకి వచ్చిన తర్వాత అది నిరంతరము ప్రాక్టికలే. అందువల్ల యోగ విద్య ఏమవ్వాలి? పానీయంబులు ద్రావుచున్, గుడుచుచున్, భాషించుచున్, హాస లీలా నిద్రాదులు సేయుచున్, తిరుగుచున్, లక్షించుచున్, సంతత శ్రీ నారాయణ పాద పద్మ యుగడి చింతామృతాస్వాద సంధానుడై మరిచిన్ సురారిసుతుడే తద్విశ్వము అన్న ప్రాక్టికల్ అప్లికేషన్ కావాలి. పద్యము కాదు కావలసింది అక్కడ. మీకు ఇది అవగాహన కావాలి. మీరు మంచినీళ్లు తాగుతోన్నా స్పిరిచువలిస్ట్, ఆహారము తింటోన్నా స్పిరిచువలిస్ట్, ఆధ్యాత్మిక విజ్ఞానవేత్తలే, నిద్రపోతున్నా సైంటిస్ట్లే, ఆధ్యాత్మిక విద్యావేత్తలే, హాస లీలా నిద్రాదులు సేయుచు, నవ్వుతూ మాట్లాడుకోవచ్చు. మీరు సీరియస్ గా మొహాలు పెట్టేసుకుని భగవంతుడి గురించి తప్ప మేము ఇంకేం వినో అనక్కర్లే, మళ్ళా పిచ్చి వేషాలు వేయక్కర్లే, మీరు హాయిగా నవ్వుకోవచ్చు, ఆనందించవచ్చు. ఏది చేస్తున్నా కూడా మీరు ఈ విజ్ఞ విజ్ఞానాన్ని ఉపయోగించుకుంటేనే మీరు ఆధ్యాత్మిక వేత్తలు అవుతారు అనేటటువంటి నిరంతర ప్రాక్టికల్ కంటిన్యూస్ ప్రాక్టికల్స్ ఇది, బ్రేక్ లేనటువంటి ప్రాక్టికల్స్. అందువల్ల ఇది అఖండము. ఓ డాక్టర్ అయినా ఓ ఇంజనీర్ అయినా తాత్కాలికంగానే ఉంటాడు వాడు, ఆపరేషన్ థియేటర్లోనూ ఓపీలోనూ పేషెంట్స్ చూస్తున్నప్పుడు డాక్టర్ వాడు. ఇంటి దగ్గర డాక్టర్ కాదు వాడు, సినిమా చూస్తున్నప్పుడు డాక్టర్ కాదు వాడు. కానీ ఆధ్యాత్మిక వేత్త నిరంతరం ఆధ్యాత్మిక వేత్తే. ఆ తేడా మీకు అర్థం అవ్వాలి ఈ క్లాసుల్లో. నేను పూజ చేసేటప్పుడే ఆధ్యాత్మిక వేత్తను, యుద్ధం చేస్తున్నప్పుడు కూడా ఆధ్యాత్మిక వేత్తవు నువ్వు అంటున్నాడు అర్జునుడిని. యుద్ధం చేస్తున్నప్పుడు మామూలు టైం ఇప్పుడు కాదు, అది అవగాహన అవుతుందా మనకి అన్నది చూసుకోవాలి. నా దగ్గరకు వచ్చేటటువంటి అనేక మంది మాకు మానసిక శాంతి లేదు మాస్టర్ అని వస్తారు. మీకు ఇక్కడికి వస్తే అసలు మానసిక శాంతి ఉండదు. పెద్ద గీత చిన్న గీత వల్ల ఇక్కడ అశాంతి ఎక్కువైపోవటం వల్ల మీ ఇంట్లో ఉన్నటువంటి శాంతిగా అనిపించవచ్చు, అది వేరే విషయం. ఇక్కడ శాంతి కోసం వెతకండి మీరు, శాంతి కాదు ఇక్కడ మీరు నేర్చుకోవాల్సింది, విద్య నేర్చుకోవాలి మీరు. రెండు విద్యలు చాలా ప్రముఖ పాత్ర వహిస్తాయి, గాయత్రి మహావిద్య, శ్రీ విద్య. అంటే ధనము సంపాదించేటటువంటి విద్య, ధనము సముపార్జనకు కావలసినటువంటి మానసిక స్థితి, ఈ రెండు అవసరమే. ఈ విద్యను నేర్చుకోవటానికి కావలసిన నిరంతర విద్యలో జీవించటం కావాలి అంటే ఉన్న బాధ్యతలను వదిలేసుకునేవాడు దేనికి పనికి వస్తాడు, దేనికి పనికిరాడు. మీరు అది చాలా జాగ్రత్తగా అవగాహన చేసుకోవాలి. ఇక్కడ వచ్చిన వాడు ప్రతి స్థాయిలో బెటర్ అవ్వాలి. పడుకోవటంలో కూడా మిగతా వాళ్ళకంటే బాగా పడుకోగలగాలి వాడు, నవ్వటంలో కూడా మిగతా వాళ్ళకంటే బాగా నవ్వగలగాలి వాడు, యుద్ధం చేస్తే మిగతా వాళ్ళకంటే బాగా యుద్ధం చేయగలగాలి. ప్రతి దాంట్లోనూ కూడా వాడు మిగతా వాళ్ళకంటే బాగా ఉంటేనే వాడు ఆధ్యాత్మిక వేత్త. ప్రతి విషయంలోనూ మీరు అది గుర్తుంచుకోండి, సాధన చేయటంలో కాదు, మంత్ర జపం చేయటంలో కాదు, ఏ పని వాడు చేసినా కూడా చాలా అద్భుతంగా చేస్తాడు. యోగ కర్మసు కౌశలం, భగవద్గీత 2వ అధ్యాయంలోనే చెప్తాడు, సాంఖ్య యోగంలోనే. అది యోగము అంటే ఉన్న పరిస్థితుల్ని ఎదుర్కోలేక పరిస్థితుల నుంచి పారిపోవటం అన్నది ఆధ్యాత్మిక విద్య మాత్రం కాదు. పారిపోకండి, ఇప్పుడు కూడా నిలబడండి అక్కడ. ఆ నిలబడటానికి కావలసినటువంటి పరిస్థితులు దేవతలకి కూడా ఒకప్పుడు ఉండవు. దేవతలు కూడా యుద్ధంలో ఓడిపోతారు, రాక్షసుల చేతిలో ఓడిపోతారు. నిలువ నీడ ఉండదు. ఇంద్రుడికి కూడా ఎక్కడ ఉండాలో జాగా తెలియక అల్లల్లాడిపోతున్నటువంటి పరిస్థితి దేవతలకు కూడా వస్తుంది, మనకే కాదు. వచ్చినప్పుడు ఎలా దాన్ని ఎదుర్కోవాలో చెప్పేది దుర్గా సప్తశతి. మనుషులకు కాదు, దేవతలకు వచ్చేటటువంటి ప్రాబ్లం. మనుషులకు వచ్చేటటువంటి యుద్ధం ఎలా చేయాలి అన్నది మహాభారతం, భగవద్గీత చెప్తుంది. నిత్య జీవితంలో మీకు వచ్చేటటువంటి ప్రాబ్లం, మానవ సమాజానికి వచ్చేటటువంటి ప్రాబ్లమ్స్ ఎలా ఎదుర్కోవాలో చెప్పేది భగవద్గీత. దేవతలకు వచ్చేటటువంటి ప్రాబ్లమ్స్ ఎలా ఎదుర్కోవాలో చెప్పేది దుర్గా సప్తశతి. కానీ వ్యక్తిలో ఇద్దరు ఉన్నారు, మానవీయ చేతనత్వము ఉంది, దైవీ చేతనత్వము ఉంది, రెండు చేతనత్వాలు ఉన్నాయి. అంచేత ఇవి రెండు కలవాలి. అందువల్ల ఒక చేతిలో గీత ఉంటే రెండో చేతిలో దుర్గా సప్తశతిని మీరు ఉపయోగించుకోండి. అంటే చేతిలో పుస్తకం పట్టుకుంటే ఇట్స్ ఓకే, డాక్టర్ అంటే మెడలో స్టెతస్కోప్ ఉండాలి, ఇంజనీర్ అంటే ఏంటి చేత్తో పట్టుకుంటాడు పొడుగ్గా, తీసుకెళ్ళి ఉండాలి, తీసెట్టే ఉండాలి, ఉంటే సరే దాన్ని ఉపయోగించుకోవాలి కదా. కానీ నా కోరిక ఏంటంటే కనీసం ఇక్కడ ఉన్నప్పుడు ఎప్పుడు మీరు రెండు చేతుల్లో రెండు పుస్తకాలు కనిపించాలి నాకు, ఒక చేతిలో ఇంకో చేతిలో. ఈ దుర్గా సప్తశతి భగవద్గీత ఖచ్చితంగా మన చేతిలో ఉండటమే కాకుండా నేను ఏ శ్లోకాలనైతే చెప్పేస్తానో దాన్ని మదించుకోండి, మీరు అధ్యయనం చేయండి. క్లాస్ వర్క్ లాగే మీ పిల్లల్ని మీరు ఎలా ఏడిపిస్తారో అది చదువుకోండి, ఇది చదువుకోండి, అలా మిమ్మల్ని మీరు ఏడిపించుకోండి, అవగాహన చేసుకోండి. ఆ విద్య లేకపోతే రాదు మీకు. నేను ఎన్నిసార్లు చెప్పినా మీకు ఏమీ ఫలితం ఉండదు. కానీ ఒక్కసారి ఆ బేసిక్ శ్లోకాలు మీకు నోటికి వచ్చేయాలి. త్రైగుణ్య విషయ వేద నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వంద్వం నిత్య సత్వస్థో నిర్యోగ క్షేమ ఆత్మవాన్. అది మీ లక్ష్యము, ఆత్మవంతులు అవటం. దాన్ని ఉపనిషత్తులు ఏం చెప్తాడు? అహం బ్రహ్మాస్మి. వేదాల్లో ఏం చెప్తాడు? యతీనాం భవతి సారథి. ఆ దైవీ చేతన మన జీవితాన్ని నడిపిస్తుంది. ఇంకా దైవీ చేతన మన జీవితాన్ని నడిపిస్తే తప్పులు జరగవు ఎక్కడ, అన్ని ఒప్పులే. ప్రమాదాలు ఎక్కడ జరగవు, బాధలేమీ రావు. వచ్చాయంటే అర్థం ఏంటి? ఆత్మవాన్ మనం అవలేదు. దానికి ప్రయత్నానికి ఆధారంగా ఈ శ్లోక విజ్ఞానం మీకు కావాలి. బాగా నలకొట్టుకోండి దాన్ని. ఇంకో మార్గం లేదు. మీరు ఎదగాలి అంటే మనము చెప్తున్నటువంటి ఈ విద్య, ఈ విద్యను కూడా మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఎంత గొప్పవాళ్ళు మీరు అయినా, మీ పిల్లలకి మీరు ఎంత భవిష్యత్తు, ఎన్ని లక్షలు మీరు ఖర్చు పెట్టి చదివించినా వాళ్ళని అడుక్కు తినే వాళ్లగానే మనము తీర్చిదిద్దుతున్నాము అన్నది మరవకండి. మీరు ఏమీ గొప్ప పని చేయటం లేదు. వాళ్ళకి ఇంజనీరింగ్ చెప్పించినా, కంప్యూటర్ విజ్ఞానం చెప్పించినా, ఏమి చెప్పించినా మీరు వాళ్ళని ఉద్ధరించటం లేదు. వాళ్ళని అడుక్కు తినేవాళ్లగా తయారు చేశారు. ఇంచేత వాళ్ళకి ఎవడైనా ఉద్యోగం ఇవ్వకపోతే చచ్చారే వాళ్ళు. ఏం నేర్పించినట్టు మీకు, మీకేం అవగాహన ఉన్నట్టు? ఇప్పటికైనా మనం మేల్కోకపోతే జరిగేదంతే, చివరికి జరగబోయేదంతే. నాకు తెలిసి కిందటి సంవత్సరం ఎంసెట్ ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ లో అందరికీ కంప్యూటర్ సీట్సే కావాలని కాల్ చేశారు. ఈసారి నిన్ను కంప్యూటర్లో చేర్పించరా అంటే ఏమేమి చేర్పించమని చాలా మంది చేర్పించలేదు. వాళ్ళు పరమ మూర్ఖులు. ఎందుకు పరమ మూర్ఖులు చేరని వాళ్ళు? రాబోయేటటువంటి యుగంలో భవిష్యత్తు ఏదైనా ఉంటే కంప్యూటర్స్ కే ఉంటుంది, లేకపోతే ఏమి ఉండదు. ఇంక ఇలాగే ఏడుస్తాం. దానిని వదిలేసుకుని అంటే ఏంటి, అడుక్కోటానికి మాకు వీలు లేదు మాస్టారు, మా పిల్లవాడు కంప్యూటర్ నేర్చుకుంటే పిచ్చా పాత్ర ఎత్తుకుని ఉద్యోగము ఎవరిని అడుక్కుంటాడు వాడు, మాకు అది చెప్పండి మీరు అని అడుగుతున్నారు. ఏ గురువు కూడా మీకు అడుక్కునే విద్య నేర్పలేడు. అడుక్కోటానికి గురువుల దగ్గరికి వెళ్ళక్కర్లేదు. మీరు ఆధ్యాత్మిక సాధకులు కావక్కర్లేదు. మీరు అదే అర్థం చేసుకోండి ఏం చెప్తున్నాము. శక్తి సముపార్జన, శక్తివంతులు కావాలి. మీరు 10 మందికి తిండి పెట్టగలిగే స్థితిలో ఉండాలి తప్ప మీకు తిండి ఎవడో పెడుతూ ఉంటే, ఆ విద్యను అభ్యసించడానికి మీరు లక్షలు లక్షలు ఖర్చు పెట్టగలిగేటటువంటి దౌర్భాగ్యపూర్ణమైనటువంటి మానసిక స్థితిలో ఉంటే ఏం చేయగలం మనం? మీరు అది అవగాహన చేసుకోగలగాలి. ఎంత తప్పు చేస్తున్నారో మీరు. ఉద్యోగం కోసం ప్రయత్నించడం ఏంటి? మీరు ఉద్యోగాలు ఇవ్వాలి ఇంకోటికి, ఇవ్వగలవా? ఈ విద్య నేర్చుకుంటే ఇవ్వగలరు మీరు. మీ కళ్ళ ముందే ఎఫెక్ట్స్ కనిపిస్తున్నాయి కదా. సామూహికంగా మీరు గాయత్రి మంత్ర సాధన చేసుకుంటే 4 రోజులు ఏమవుతుంది? అక్కడ ఏం జరిగింది? అక్కడ మారిపోతాం కదా పరిస్థితులు. మనం అడిగామా? మనం ఏమైనా 90 పైసా ఖర్చు పెడుతున్నాం అక్కడ? జరుగుతున్నాయి కదా. ఎలా జరుగుతున్నాయి? మమ్మల్ని చేయనివ్వండి బాబు అని అడిగి అంతే కదా. యూ అలోస్ టు డూ ఇట్. మరి మీ కళ్ళ ముందే ఆ పరిస్థితి ఏర్పడితే దాన్ని మీరు నిరంతరము 1 సంవత్సరం పాటు కంటిన్యూ చేస్తే మీ జీవితాలు అలాగే అవుతాయి. కానీ ఇళ్లలో చేస్తా ఉంటే మాత్రం అవ్వవు. మీరు కంప్యూటర్ మీ పిల్లవాడికి నేర్పించాలి అంటే, ఇంజనీరింగ్ నేర్పించాలంటే ఎక్కడ పంపిస్తున్నారు మీరు? ఎక్కడ సీటు దొరికితే అక్కడ పంపించి అక్కడ వాడికి తిండికి దానికి ఏర్పాట్లు చేసి చదివించేటటువంటి జ్ఞానం ఉండి ఏడిచిందే. మరి ఆధ్యాత్మ విద్య నేర్చుకోవటానికి అలాంటి జ్ఞానం ఎందుకు రావటం లేదు మనకి? అలాంటి ఆధ్యాత్మిక సంస్థ నెలకొల్పాలి అని నా కోరిక. వస్తారు, గ్యారంటీగా వస్తారు. ఎవడి కోసం వస్తారు? శక్తి ఉంటే, ఆ శక్తి కావాల్సిన వాడు వస్తాడు. బలహీనులు ఎలాగో రారు. నయమాత్మ బలహీనైన లభ్యతే. బలహీనులు ఎక్కడా పనికిరారు, ఎక్కడా ఉపయోగపడరు వాళ్ళు. కానీ బలహీనత శారీరకం గురించి నేను మాట్లాడటం లేదు, మానసిక శక్తి సంపన్నత గురించి మాట్లాడుతున్నాను. ఇక దమ్ము ఉండాలి. అర్థం చేసుకున్నటువంటి దానిని ఆచరణలో పెట్టగలిగేటటువంటి దమ్ము ఉండాలి. ఆ దమ్ము ఈ 2 పుస్తకాలు ఇస్తాయి, భగవద్గీత, దుర్గా సప్తశతి. ఇవి 2 మీకు ఆ ధైర్యాన్ని ప్రసాదిస్తాయి. ఎందుకంటే అర్జునుడు భయపడ్డాడు, అర్జునుడు నిర్వీరుడయ్యాడు, అర్జునుడు యుద్ధం చేయను అని బాణాలు పడేశాడు అని చెప్పుకున్నాం కదా. అంచేత మనకి ఆ ధైర్యం లేదు అని ఏం బాధపడక్కర్లేదు. అది చాలా సహజమైనటువంటి స్థితి. బాధ ఎక్కడ పడాలి అంటే ఆ బలహీనత పోగొట్టుకునే విధానము తెలిసి కూడా దాన్ని రుబ్బుకోవటం లేదు మీరు. కనీసం ఈ నవరాత్రులలో ఆ 5-10 రోజులు అయినా అన్ని వదులుకుని రుబ్బుకోండి. తర్వాత మేము రుబ్బుకుంటామో మీకు అవగాహన అవ్వలేదు, జ్వరం వచ్చినప్పుడు మాత్రం వేసుకోమంటే నేను తర్వాత వేసుకుంటానని అన్నట్టే ఉంటుంది. ఈ మాటలన్నీ కూడా అంతా తెలివి హీనతతో కలిగినటువంటి మాటలు మాట్లాడుతూ చాలా తెలివిగా జీవిస్తున్నాం అనే భ్రమ నుంచి బయటపడాలి మనం. భావాలు అర్థమవుతున్నాయి కదా? శక్తివంతులైనటువంటి దేశము అదే అశ్వమేధ యజ్ఞంలో మనం చెప్తాం, మనం వీర్యం వా అశ్వమేధ, రాష్ట్రం వై అశ్వమేధ, రాష్ట్రంలో వీర్యవంతులందరూ కలిసి జీవించేటటువంటి స్థితిని తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాం మనం. కానీ మీకు ముందు ఈ అగ్ని ఉండాలి, మీకు అర్థమవ్వాలి మేము ఇలా జీవించగలం, మాకు ఎవరి అవసరం అక్కర్లేదు, ఏ ఉద్యోగాలు మాకు అక్కర్లేదు, ఎవరి మీద మేము ఆధారపడము. కానీ ఆధారపడము అన్నప్పుడు ఒక సంస్థగా మారగినటువంటి ధైర్యం ఉండాలి మనకి. ఉద్యోగం చేసేటటువంటి మానసిక స్థితి ఉంచుకుని ఉద్యోగం ఇచ్చేవాళ్ళగా మీరు మారలేరు. 2 డిఫరెంట్ జీవిత విధానాలు. అవగాహన అవుతుందా? నేను చెప్తున్నా పిల్లలకి, మీరు ఉద్యోగం కోసం దయచేసి ప్రయత్నించకండి, మీ అంతటా మీరు ఉద్యోగ అవకాశాలు వెతుక్కోండి. ఉద్యోగ అవకాశాలు మీకు ఇష్టం వచ్చినా దొరకవు. ఎదుట వాడికి ఏది కావాలో అది నువ్వు ఇవ్వగలిగితే నీ దగ్గరికి వాడు వస్తాడు తప్ప నీకున్న టాలెంట్ వాడికి ఎందుకు? నువ్వు ఇతరులకి ఏది కావాలో దర్శించేటటువంటి విద్యే నేర్చుకోలేదు. ఓ జ్యోతిష్కుడు, సవ్యమైనటువంటి జ్యోతిష్కుడు, మోసగాడు కాకుండా 4-3 పుస్తకాలు చదివి ఏదో చెప్పేవాడు కాకుండా నిజంగా జ్యోతిష్ విద్య మీద అవగాహన ఉన్నటువంటి వాడు, వాడు మహర్షి అవ్వక్కర్లే, ఇంట్యూషన్ ఉండక్కర్లే, అవగాహన ఉన్నటువంటి వాడు లక్షలు సంపాదిస్తున్నాడు. అది నేర్చుకోవాలి మీరు. మేము అది నేర్చుకోము, అది విజ్ఞానం కాదు. విజ్ఞానము కాదన్న వాళ్లే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగుతారు, బాబు నన్ను ఏం చేయాలని మీకు తెలుసో తెలియదు. చాలా మంది రేషనలిస్టులను చూశాను నేను, నా జీవితంలోనే చూశాను నేను. కానీ ఆ విద్య నేర్చుకోవాలంటే మళ్ళీ కష్టపడాల్సిందే. నేను 2 పుస్తకాలు చదివానండి. చాలా మంది ఓ పుస్తకాన్ని చదివి కీరోజ్ హ్యాండ్ బుక్ చదివి చేతులు చుట్ట మొదలు పెట్టేస్తారు. కానీ నేను చూశాను వాళ్ళకి చేతులు చూపించుకునేటటువంటి ప్రొఫెసర్స్ నాకు తెలుసు, ప్రొఫెసర్స్ రీసెర్చ్ స్కాలర్స్. వాడు పుస్తకం చదివాడు, నార్త్ జంక్షన్ లో జరిగినటువంటి సంఘటనే బనారస్ లో. ఏదో వాడు పుస్తకం చదివి, రామకృష్ణ నేను ఈ పుస్తకం చదివాను, ఇది ఇలా ఉంటుందని ఇలా చూస్తున్నాడు. ప్రొఫెసర్ చూశాడు, హట్ సైన్స్ మీరు ఇది అన్నాడు. సాయంత్రం వాడిని పిలిచాడు, ఇంతకీ ఏంటన్నాడు, ఇంతకీ అలాంటి విద్య, సర్వజనీయమైనటువంటి విద్య, అందరికీ అవసరమైనటువంటి విద్య, ప్లస్ నిజంగా ఒక పెద్ద విజ్ఞానమే మీకు తెలిస్తే అది చాలా పెద్ద విజ్ఞానం. అది నా జీవితంలోనే నేను 5 తర్వాత సాయంత్రం అన్ని గంటలు 8 ఎవరు నన్ను కలవటానికి వస్తారో క్యాలిక్యులేట్ చేసుకుని చూసుకునేవాడి. ఖచ్చితంగా వాళ్ళు అలాగే వచ్చేవాళ్ళు. తర్వాత ఆధ్యాత్మిక విద్యలో ప్రవేశించాక నాకు అర్థమైంది, గ్రహాల కాదు, గ్రహాల కంటే అద్భుతమైనటువంటి సైన్స్ ఒకటి ఉన్నది అని. కానీ ఆధ్యాత్మిక సాధన చేయలేనటువంటి వ్యక్తులు ఖచ్చితంగా గ్రహాల ప్రభావంలోనే జీవిస్తారు, దాన్ని దాటి వెళ్ళలేరు వాళ్ళు. వాళ్ళకి మీకు ఈ జ్యోతిష్ శాస్త్రంలో ప్రవేశం ఉంటే వాళ్ళకి దండం పెడతారు, కనిపించటలే మీకు టీవీలో వాటిలో. ఎవరు వాళ్ళందరూ దైవజ్ఞులే, నాకు దేవుడికి తెలియాలి ఏ దైవం వాళ్ళకి తెలుసు. కానీ ఆ శాస్త్రము తెలియని వాళ్ళకి వాళ్ళు దైవజ్ఞులే. ఇందుకే చెప్పాను అర్థమైందా? అది నేర్చుకోవాలి మీరు. ఆ విద్య నేర్చుకుంటే మీ దగ్గరికి 10 పరిగెట్టుకు వస్తారు తప్ప. వైద్యం బాధ లేనివాడు ఎవడూ ఉండదు కదా. భారతదేశము అందులో స్పెషలైజ్ చేసింది ఆ విద్యలలో. అందువల్ల భారతదేశం అటువంటి వాడు ఎవరికి ఉద్యోగం చేయాల్సిన పని ఏం లేదు, వాడికి ఆ జ్ఞానం ఉంది. బాధాతప్తుడు వాడి దగ్గర పడిగాపులు కాసి వైద్యం చేసుకుంటారు. కానీ మీరు ఆ వైద్యం నేర్చుకునే దమ్ము ఉండాలిగా, మీకు ఆ సాహసం ఉండాలిగా, ఆ శక్తి ఉండాలిగా. నేను రెండు పుస్తకాలు చదివి డాక్టర్ అయిపోతానంటే ఏదా? ఇప్పటికీ 5 సంవత్సరాల పాటు నేను హోమియోపతి నేర్చుకున్న తర్వాత ఆధ్యాత్మిక జగత్తులో వచ్చా నాకు అర్థమైంది అవంతా లేకుండానే దీంతో చేయొచ్చు అని. అందువల్ల దాని మీద నేను రుచి చూపించకపోయినా ఇప్పటికీ రాత్రిళ్ళు ఫోన్లు వస్తూనే ఉంటాయి నాకు. ఇప్పటికీ 10-15 మంది క్యాన్సర్ పేషెంట్స్ నా దగ్గర ఉంటూనే ఉంటారు. ఆ విద్య అంత గొప్పది అని చెప్తున్నాను, నేను కాదు గొప్పవాడిని, ఆ వైద్య విధానం అంత గొప్పది. బాధ ఉన్నటువంటి వాడు ఖచ్చితంగా నీ దగ్గరికి రావాలి. వాడు ఎవరి దగ్గరికి పోతాడు? ఇంకప్పుడు నువ్వు శాసిస్తావు నీకేం కావాలో, అది నీ ఇష్టం. అది వాడి దగ్గర డబ్బే గుంజుతావో, వాడి దగ్గర ఉన్న ఆస్తి అంతా గుంజుతావో, గుంజుకో, ఆ బాధలో ఉన్నవాడు ఇస్తాడు అది రైటా తప్ప, అది తర్వాత ఆలోచిద్దాం. కానీ ఆ విద్య అంత గొప్పది అని చెప్తున్నాను నేను ఆ క్షణంలో. కానీ అవి రెండే నేర్చుకోలేకపోతున్నాం. చూడండి మీరు తమాషా, మన మానసిక విధానం ఎలా ఉందంటే తప్పనిసరిగా వాళ్లే హెల్ప్ చేయాలి. మీకు మీరు కష్టాలు వచ్చినప్పుడు అందులో డౌట్ లేదు కదా, ఏ మాత్రము మీకు అశాంతి వచ్చినా జాతకం తీసి పరిగెడతాం. పరిగెట్టిన వాడు ఎవడు లేడు, పైకి ఎన్ని వేషాలు వేసినా. తలనొప్పి వచ్చింది వైద్యుడు కావాల్సిందేగా. ఇదంతా కాకుండా వైద్యానికి గ్రహానికి అతీతమైనటువంటి కొన్ని శక్తులు ఉన్నాయి. ఆ అతీతమైనటువంటి శక్తుల్ని వశపరచుకోవటానికి కావలసినటువంటి విద్య యజ్ఞ విద్య. యజ్ఞ విద్య ఇటు వైద్యానికి అందనది, ఇటు గ్రహదోషాలకి అందనటువంటి పరిస్థితులను దాటించగలిగేటటువంటి విద్య. దుర్గా సప్తశతిలో ఈ విద్య గురించి చాలా అద్భుతమైనటువంటి మంత్రాలు ఉన్నాయి. దీని గురించి ఇప్పుడు స్పెసిఫిక్ గా నేను ఎందుకు ఎత్తి చూపిస్తున్నాను అంటే, రాబోయేటటువంటి కొద్ది రోజులలో మొత్తము ప్రపంచము కూడా ఒక భయంకరమైనటువంటి యుద్ధంలో పాలు పంచుకోవచ్చు. బ్యాక్టీరియాలజికల్ వార్ఫేర్, కీటాణు యుద్ధాలు, రోగాణు యుద్ధాలు స్టార్ట్ అయిపోయిందేమో కూడా మనకు తెలియదు. దాని దగ్గర ఏ గవర్నమెంట్ దగ్గర కానీ ఏ సైంటిస్ట్ దగ్గర కూడా దానికి మార్గాలు లేవు. కానీ దుర్గా సప్తశతిలో ఖచ్చితమైనటువంటి మార్గాలు ఉన్నాయి. కానీ మీరు 2 సార్లు 4 పుస్తకాలు చదివేసి 4 శ్లోకాలు మళ్ళా ఇంటికి వెళ్ళిపోయి మీ ఇష్టం వచ్చినట్టు చేసుకుంటే ఇవేం పనిచేయవు. దీన్ని విద్యగా నేర్చుకోవాలి మీరు. ఈ టైం అప్పుడు మీకు కాస్త తెలివితేటలు ఉంటే, ఈ విద్య నేర్చుకుంటే ప్రపంచంలో మీ స్థితి ఎలా ఉంటుందో మీరు ఊహించుకోవచ్చు కదా. ఎందుకంటే మీరే ఏకైక వీరులు అవుతారు. ఆ విద్య తెలుసున్నాడు లేడు, చచ్చినట్టు మీ దగ్గరికే రావాలి. వాళ్ళు వస్తారు కూడా, వాళ్ళు నా ధైర్యం అనే, ఇంకా ఎవడు మార్గం చూపించేవాడు లేడు, వాడు నా దగ్గరికే రావాల్సి. కానీ నా దగ్గర ఆ విద్య ఉండాలని చెప్పండి అని కోరుకుంటున్నాను నేను మిమ్మల్ని. మీరు నేర్చుకోలేకపోతే నేర్చుకోలేకపోయారు, కనీసం ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్ని అవగాహన చేసుకుని దానికి నివారణోపాయాలు చెప్పగలిగేటటువంటి సామర్థ్యం ఉన్నటువంటి జ్ఞానం ఉంది ఒక చోట అనైనా మీరు చెప్పగలిగితే మీ దగ్గరికి చాలా మంది వస్తారు. కనీసం గైడెన్స్ కోసమైనా, కౌన్సిలింగ్ అంటామే. ఎంత తమాషా అయిన పరిస్థితుల్లో ఉన్నా ఇదే విధానం అని ఈకే గారు చెప్పి వెళ్ళారు, జాలాకుల మహర్షి చెప్పి వెళ్ళారు, సత్యసాయి చెప్తున్నాడు. సత్యసాయి సిద్ధిసాయి ఆచరించి చూపించాడు, చేయమని చెప్పలేదు. మేహర్ బాబా అసలు నోరు మూసుకుని చెప్పాడు, చేసి కూర్చున్నాం మనం. ఇంచేత మనము నేర్చుకునేటటువంటి విద్య కడుపు నింపుకోవటానికి అడుక్కు తింటానికి పనికొస్తుంది తప్ప మీ అంతటా మీరు జీవించేటటువంటి విద్య కాదు అని అర్థం అవుతోందా? మీరు ఎంఏ చదివినా, ఎంఎస్సీ చదివినా, సైంటిస్టులు అయినా, డాక్టర్లు అయినా ఉద్యోగం కావాలంటున్నారు వాళ్ళు. గవర్నమెంట్ డాక్టర్ గా వచ్చాక ప్రైవేట్ ప్రాక్టీస్ చేస్తానంటాడు తప్ప వాడంతటి వాడు ప్రైవేట్ ప్రాక్టీస్ చేసే దమ్ము లేదు వాడి, చెడ్డ జ్ఞానం లేదు. ఈ మూడు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. దుర్గా సప్తశతి ఈ మూడింటి గురించి చెప్తుంది. విద్యాలయము, హరి, మహాసరస్వతి సాధన. రోగములు, కష్టాలు, వైద్యాలయము, క్లీన్ బీజ సాధన, మహాకాళీ సాధన. మూడోదేంటి? ದೇವಾಲಯದ ಶ್ರೀ ಸಾಧನ, ಮಹಾಲಕ್ಷ್ಮಿ ಸಾಧನ. ಇದು ಅವಸರಲ್ಲಿ ಏನು ವಾಡ ಅವಳು, ಇದು ಎವಡ ದಗ್ಗರ ಉಂಟುಂದೋ ವಾಡು ಪ್ರಪಂಚಾನಿಕೆ ಮಾರ್ಗದರ್ಶಕುಡು ಅವುತಾಡು. ವಾಡ ಏನೋ ಅವಕಪೋಯಿನ ವಾಡ ಲೇಕುಂಡಾ మీకు రోజు గడవదు. కానీ మీకు పెద్ద అపోహ ఎక్కడుందంటే, మీరు నేర్చుకునేటటువంటి ఈ యూనివర్సిటీ, మీరు చదువుకునేటటువంటి ఈ విద్యాలయాలు విద్యాలయాలు అనుకునేటటువంటి భ్రమలో ఉన్నారు. విద్యాలయాలు కావు అవి. మిమ్మల్ని బానిసకులుగా అడుక్కు తినేవాళ్లుగా చేసేటటువంటి విద్యను మన మీదకి రుద్దినా మేము దుర్దించుకుంటాము అని అంటున్నారు తప్ప, దాంట్లోంచి మేము బయటపడము అనే దమ్ము లేకపోతుంది మీకు. మరి మనకేం తెలివేసినట్టు, ఈ మూడు నేర్పితే మన పిల్లలు ఎప్పుడు ఆకలితో ఉండరు, ఎప్పుడు ఆకలితో ఉండరు వాళ్ళు. ఎప్పుడు కూడా వాళ్ళకి అడుగులు మడుగులు వచ్చే వాళ్ళు లభిస్తూనే ఉంటారు. ఇంకేంటంటే ఈ మూడు కావాల్సిందే, ఎప్పుడో అప్పుడు ఎప్పుడో ఏదో ఒక చోట ఈ మూడింట్లో ఏదో ఒకటి మీకు అవసరం అవుతుంది, ఒకసారి మూడు అవసరం అవుతాయి. కానీ దీన్ని విద్యగా నేర్చుకోగలగాలి, దమ్మున్నట్టు నేర్చుకోగలగాలి. గుంటూరు వచ్చినటువంటి కొత్తల్లో నేను ఇంకా అప్పుడు ఉద్యోగంలో చేరలేదు. చెన్నాల నుంచి ఒక అతను వచ్చాడు, నిమ్స్కి తీసుకెళ్తున్నామండి మా మరిదిని. ఏంటయ్యా ప్రాబ్లము? ఆపరేషన్ చేయాలన్నారు ఇమ్మీడియట్ గాను, గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉంది, అల్సర్ ఉంది, వారం రోజుల లోపల చేయకపోతే చచ్చిపోతాడు అని. అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి సెంట్రల్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఒక అతను ఉండేవాడు. అతనికి తెలుసు నేను 5 ఏళ్ళు హోమియోపతి నేర్చుకున్నాను, కొత్తగా వచ్చాను అప్పుడు గుంటూరుకి నేను, ఇంకా ఎవరికేం తెలీదు. అంచేత అతను అన్నాడు, పోనీ రామకృష్ణ నువ్వేమైనా చేస్తాను. నేనేం చేస్తాను, వాడికి చేస్తాను అంటే నువ్వు మందు ఇస్తాను అంటే నాకు ధైర్యం ఉంది మందు ఇస్తానని. చెనాలి పేషెంట్ అతను. సరే మందు పేరు చెప్పాను నేను, హోమియోపతి షాప్కి వెళ్ళాను. హోమియోపతి షాప్ వాడు ఏం చెప్పాడో తెలుసా, అలాంటి మందు లేదు హోమియోపతిలో అని చెప్పాడు. మీరు పరిస్థితి ఊహించుకోండి, ఎలాంటి సమాజంలో మనం జీవిస్తున్నాం. ఆర్నిథో గ్యాలం, నేను చెప్పిన మందు ఆర్నిథో గ్యాలం అని చెప్తే ఈ ఇక్కడ షాప్ పేరు ఎందుకు, కానీ అక్కడ ఉన్నటువంటి ఒక ముసలాయనకి ఈయన బాగా తెలుసు. సెంట్రల్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ కదా, ఎక్కడో హెల్ప్ చేసి ఉంటాడు ఏ ఎక్సైజ్ దాంట్లో. అతన్ని పట్టుకున్నాడు. అతనేంటి, రామకృష్ణ చెప్పాడు కనుక ఆ మందు ఉంటుంది. వెతికితే అతకెక్కించి దొరికింది బాటిల్. ఆపరేషన్ అవసరం లేకపోయింది. అంటే రెండు ఉండాలి ఇక్కడ, ముందు నీకంత జ్ఞానం ఉండాలి. షాప్ వాడు ఆ మందు లేదని చెప్తే వాడిని తిట్టగలిగేటటువంటి దమ్ము నీకు ఉండాలి. అంటే ముందు నీకు ధైర్యం ఉండాలి, అసలు ఆ మందు ఉందో లేదో తెలియాలి నీకు. తెలిసాకేంటి, డాక్టర్లు ఆపరేషన్ అవసరం అని చెప్పినా ఆ మందు వాడితే వాడికి ఏమీ అవ్వదు అనే దమ్ము నీకు ఉండాలి. ఎలా వస్తుంది ఇదంతా? రెండు పుస్తకాలు చదివితే వచ్చేస్తుందా మీకు? పుస్తకాలు చదివితే రాదు, ఇది ప్రాక్టీస్ కావాలి. ఆ ప్రాక్టీస్ ఎక్కడ చేస్తున్నాం మనం? ఆధ్యాత్మిక జగత్తులో ఏ ప్రాక్టీసే చేయటం లేదు మనం. అంత నటన చేస్తూ ప్రాక్టీస్ చేస్తున్నాం అనేటటువంటి అవగాహనలో ఉన్నాం మనం. ముందు అది పోగొట్టుకోండి. ఇక్కడ నేను చెప్పేది అది, మూడు విద్యలు నేర్చుకున్నటువంటి వ్యక్తికి ఉద్యోగ అవసరము ఉండదు. వాడు ఎప్పుడు కూడా ప్రపంచంలో వాడు ఎక్కడుంటే అక్కడ వాడు లీడర్ గానే బతుకుతాడు. ప్రజలు వాడి కాళ్ళ మీద పడాల్సిందే తప్ప వాడు ఎవడి కాళ్ళ మీద పడడు. బిఏ చదివినటువంటి ఒక పోస్ట్ మాస్టర్, పూర్వకాలంలో పోస్ట్ మాస్టర్ ఆయన అనంతపూర్లో, చలపతి గారు నాకు హోమియోపతి నేర్పినాయి. డిఐజీలో వాళ్ళు వస్తూ ఉంటారు ఆయన దగ్గరికి. డిఐజీలో వాళ్ళు ఎందుకు వస్తారంటే అక్కడ పోలీస్ ట్రైనింగ్ కాలేజీ ఉంది, పిటిసి ఉంది అనంతపూర్లో. అంతేనా, పోలీస్ ట్రైనింగ్ కాలేజీకి ప్రిన్సిపాల్ వాళ్ళగా డిఐజీ ర్యాంక్ వ్యక్తులు ఉంటారు, వాళ్ళందరూ వస్తారు. వాళ్ళని రోడ్డు మీద నుంచో పెడతాడు ఆయన, నువ్వు డిఐజీ అవుతే నన్ను చేయమంటావు అంటాడు ఆయన. పేషెంట్స్ పేషెంట్ గా వచ్చినప్పుడు అంతే కదా. అప్పుడు బ్రెయిన్ ఫీవర్ వచ్చింది, గుర్తుందా మీకు? 1973-74 లో అనంతపూర్ డిస్ట్రిక్ట్ లో బ్రెయిన్ ఫీవర్ తో ఒకడు చావలేదు ఈయన వల్లే. దానివల్ల బిఏ చదివినటువంటి వానికి యూనివర్సిటీ డాక్టరేట్ ఇచ్చింది, డిలీట్. ఈయన అడగలేదు నాకు డిగ్రీ ఇమ్మని. అవగాహన అవుతోంది ఆ విద్య, ఆ విద్య మన పిల్లలకి నేర్పాలి అని ఎందుకు అనిపిస్తుంది మీకు? నేర్పేవాళ్ళు ఉన్నా? ఏడ్చి ఏడ్చి చచ్చిపోయారు ఈకే గారు నేర్చుకోండియా బాబు అని. ఇప్పటికీ నేర్పుతున్నారు కదా, హోమియో క్లాసులు ఉన్నాయి కదా ఈకే గారు దాంట్లో. నేర్చుకోరు, ఏం నేర్చుకుంటారు? రెండు నిమిషాలు మాస్టర్ చెప్పగానే మీకు ఉత్సాహం వచ్చేస్తుంది, వెళ్ళిపోతారు. అక్కడ వాడేదో చెప్తాడు, ఎక్కడున్న లోపాలు అక్కడ ఉంటాయి. ప్రతిదానికి ఏ విద్య మీరు నేర్చుకోవాల్సినా ఏదో ఒక లోపం ఉంటుంది. లోపాన్ని చూస్తే అట్టా మీరు విద్య నేర్చుకోవాలి. కానీ అక్కడ ఏసీ లేదండి, నాకు అక్కడ పుస్తకాలు లేవండి, లేకపోతే వాళ్ళు చెప్పే భాష అర్థం అవుతుంది లేదండి, ఇలా చెప్తే అట్టా మీరు కష్టపడి నేర్చుకోవాల్సిందే. కానీ ఈ విద్య నేర్చుకున్నటువంటి వాడికి వచ్చే గౌరవం గురించి నేను చెప్తున్నా. నేను ఇంకో విద్య ఏం చెప్పాను, నేను జ్యోతిష్ శాస్త్రం. ఇవాళ కాకపోయినా రేపైనా ప్రపంచంలో అన్ని యూనివర్సిటీస్ లో కూడా జ్యోతిష్ శాస్త్రము ఒక అద్భుతమైనటువంటి విద్య. కానీ తేడా ఎలా వస్తుంది అంటే, స్విచ్ వేస్తే లైట్ వెలుగుతుంది అని తెలిస్తే నీకు వెలుతురు కావాల్సి వచ్చినప్పుడు లైట్ వేస్తావు, వెలుతురు అక్కర్లేనప్పుడు లైట్ తీసేస్తావు. ఇంకోటి ఏంటి, దాన్ని ఉపయోగించుకోగలుగుతావు. కానీ స్విచ్ వేసావు, కానీ స్విచ్ వేసినప్పుడు కళ్ళు తెరిచి ఉంచుకోవాలని తెలియలేదు అనుకోండి, మనకి స్విచ్ వేసేసాం కళ్ళు మూసు కూర్చున్నాం, ఏమవుతుంది? అదే జరుగుతుంది స్తోత్ర పాఠాల్లో కూడా. ఎలాగా ఆ దైవత్వాన్ని ఉపయోగించుకోవాలో మనకి తెలియకపోవటం వల్ల స్విచ్లు అయితే వేసేస్తున్నాం, కానీ ఆ శక్తిని మనం వినియోగించుకోలేకపోతున్నాం. కానీ చదివినా కూడా స్విచ్ ఆన్ అవుతుంది అనేటటువంటి భావాన్ని మాత్రం మర్చిపోకండి. అంచేత ఇన్నాళ్ళు చదివింది వేస్టా? వేస్ట్ కాదు, ఇన్నాళ్ళు చదివారు కనుక మనం ఈ క్లాసులో కూర్చునున్నాం. మార్కండేయ చరిత్ర మీరు చదువుకోండి. చదువుకున్న తర్వాత ఆ ఋషుల యొక్క పేర్లు, ఆ తల్లిదండ్రుల యొక్క పేర్లు, వాటిలో మన చేతనత్వం ఎలా మారుతుందో అన్నది మనం నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేస్తున్నాం. ఓం జయంతి మంగళకాళి, భద్రకాళి కపాలిని, దుర్గా క్షమా శివాధాత్రి, స్వాహా స్వధా నమోస్తుతే. జయత్వం దేవి చాముండే, జయ భూతార్తిహారిణి, జయ సర్వగతే దేవి, కాలరాత్రి నమోస్తుతే. మధుకైటవ విద్రావి విధాతృవరదే నమః. రూపం దేహి జయం దేహి, యశో దేహి ద్విషో జయి. ఈ నాలుగు మీకు లభిస్తాయి స్తోత్రం చదవటం వల్ల. మొట్టమొదటి ఏంటి, రూపం దేహి, ఆకృతి అందంగా తయారవుతుంది, అంటే రోగ నివారణ జరుగుతుంది. మీకు ఏ విధమైనటువంటి రోగాలు ఉన్నా కూడా ఈ అర్గలా స్తోత్రం చదవటం వల్ల ఆ రోగాలు పోతాయి, చాలా అందమైనటువంటి స్వరూపం వస్తుంది. జయం దేహి, జయం దేహి అంటే గెలుపు. గెలుపు ఎప్పుడు వస్తుంది మీకు విద్య ఉంటే? ఏది ఎలా చేయాలో మీకు తెలిస్తే మీరు ఆ క్షేత్రంలో మీరు గెలుపు పొందగలరు. అంతేత రెండోది ఏమొస్తుంది, మీరు ఏ ఫీల్డ్ లో ఉన్నారో ఆ ఫీల్డ్ లో మీరు ఎక్స్పర్ట్స్ అవుతారు. యశో దేహి, యశో అంటే పేరు, కీర్తి అంటే ఆ విద్య మీకు తెలిసిన, ఆ విద్యలో మీకంటే బాగా తెలిసిన వాడి దగ్గర ఉంటే వాడి దగ్గరికి వెళ్ళిపోతారు, మీ దగ్గరికి రారుగా. కానీ మీరు ఏ స్థితికి వెళ్తారు, మీరున్నటువంటి స్థితిలో జయము పొందిన తర్వాత పేరు కూడా తెచ్చుకుంటారు, అంటే ఆ ఫీల్డ్ లో మిమ్మల్ని మించినటువంటి వాడు లేడు అనేటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ద్విషో జయి, అన్నిటికంటే పెద్ద ప్రమాదం ఏంటంటే ఈనాడు ఉన్నటువంటి కాలంలో నువ్వు పేరు తెచ్చుకున్నంత మాత్రాన సరిపోదు, వెనక అతల గోతులు తవ్వేవాళ్ళు ఉంటారు, మరి వాళ్ళ నుంచి నిన్ను నువ్వు కాపాడుకోలేవు కదా. ఈ స్తోత్రం ఏం చేస్తుందంటే వాళ్ళ నుంచి కూడా నిన్ను కాపాడుతుంది కదా. ఎంత అద్భుతమైనటువంటి ప్రాక్టికల్ విజ్డమ్ ఉందో మీరు అది ఆలోచించుకోండి. ఆధ్యాత్మికత అంటే అందులో చాలా చాలా కామన్ సెన్స్ ఉంటుంది. నాలుగు కోరుకుంటున్నాం మనం, రూపం దేహి, జయం దేహి, యశో దేహి, ద్విషో జయి, ఇది రిపీట్ అవుతూ ఉంటుంది స్తోత్రంలో. మహిషాసుర నిర్ణాశి భక్తానాం సుఖదే నమః, రూపం దేహి జయం దేహి,
ಯಶೋದೇಹಿ ದ್ವಿಷೋಜಿ ರಕ್ತ ಬೀಜವಧಿ ದೇವಿ ಚಂಡ ಮುಂಡ ವಿನಾಶಿನಿ ರೂಪಂ ದೇಹಿ ಜಯಂ ದೇಹಿ ಯಶೋದೇಹಿ ದ್ವಿಷೋಜಿ ಶುಂಭ ಸೈನ್ಯ ನಿಶುಂಭಸ್ಯ ಧೂಮ್ರಾಕ್ಷಸ್ಯ ಚ ಮರ್ದಿನಿ ರೂಪಂ ದೇಹಿ ಜಯಂ ದೇಹಿ ಯಶೋದೇಹಿ ದ್ವಿಷೋಜಿ ವಂದಿತಾಂಗ್ರಿ ಯುಗೇ ದೇವಿ ಸರ್ವಸೌಭಾಗ್ಯದಾಯಿನಿ ರೂಪಂ ದೇಹಿ ಜಯಂ ದೇಹಿ ಯಶೋದೇಹಿ ದ್ವಿಷೋಜಿ ಅಚಿಂಚ ರೂಪ ಚರಿತೆ ಸರ್ವಶತ್ರುವಿನಾಶಿನಿ ರೂಪಂ ದೇಹಿ ಜಯಂ ದೇಹಿ ಯಶೋದೇಹಿ ದ್ವಿಷೋಜಿ ನದೇಭ್ಯಃ ಸರ್ವದಾ ಭಕ್ತ್ಯಾ ಚಂಡಿಕೇ ದುರಿತಾಪಹೇ ರೂಪಂ ದೇಹಿ ಜಯಂ ದೇಹಿ ಯಶೋದೇಹಿ ದ್ವಿಷೋಜಿ ಸ್ತುವದ್ಭ್ಯೋ ಭಕ್ತಿಪೂರ್ವಂ ತ್ವಾಂ ಚಂಡಿಕೇ ವ್ಯಾಧಿನಾಶಿನಿ ರೂಪಂ ದೇಹಿ ಜಯಂ ದೇಹಿ ಯಶೋದೇಹಿ ದ್ವಿಷೋಜಿ. ಈ ಪದಶ್ಲೋಕಾನ್ನಿ ಚಾಲಾ ಜಾಗ್ರತ್ತಗಾ ಚೂಸ್ಕೊಂಡಿ. అనారోగ్యము ఉంది, ఎన్ని రకాలైనటువంటి వైద్యాలు చేయించుకున్నా ఫలితాలు రాకుండా ఉన్నా, ఆరోగ్యం కావాలనుకుంటే రోజుకు 108 సార్లు ఈ మంత్రాన్ని చదువుకున్న వాళ్ళకి ఆరోగ్యం వస్తుంది. మళ్ళీ ఆ శ్లోకాన్ని చదువుకోండి. స్తువద్భ్యో భక్తి పూర్వం త్వం చెడ్డికే వ్యాధి నాశిని రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జయి ಚಂಡಿಕೇ ಸತತಮ್ಯೇ ತ್ವಾಂ ಅರ್ಚಯಂತೀಹ ಭಕ್ತಿತಃ ರೂಪಂ ದೇಹಿ ಜಯಂ ದೇಹಿ ಯಶೋ ದೇಹಿ ದ್ವಿಷೋ ಜಯಿ. ದೇಹಿ ಸೌಭಾಗ್ಯಂ ಆರೋಗ್ಯಂ ದೇಹಿ ಮೇ ಪರಮಂ ಸುಖಂ ರೂಪಂ ದೇಹಿ ಜಯಂ ದೇಹಿ ಯಶೋ ದೇಹಿ ದ್ವಿಷೋ ಜಯಿ. ఈ మంత్రం అర్థమవుతోంది కదా, జనరల్ ఆల్ రౌండ్ లాభాలు. విధేహి ద్విషతాం నాశం విధేహి బలముచ్చకై రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జయి. ఈ శ్లోకం అర్థమవుతోంది కదా, మనకంటే శక్తివంతులైనటువంటి శత్రువులు ఉన్నా, ఈర్ష్యాలువులు ఉన్నా, మనల్ని చూసి ఈర్ష్యతో మన్ని బాధ పెట్టేటటువంటి వ్యక్తులు ఉన్నా కూడా ప్రతిదానికి 108 సార్లు మంత్రం జపమే పూట అది స్నానం అయిపోగానే రంగులు మారుతాయి, బట్టల యొక్క రంగులు మారుతాయి. తర్వాత మనం డిస్కస్ చేసుకుందాం, టైం తక్కువ ఉంది కనుక ఈ శ్లోకాన్ని పూర్తి చేసేస్తాను నేను. విదేహి దేవి కళ్యాణం విదేహి పరమాంశయం రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జయి. ఇది దేనికి? కళ్యాణము కొరకు, పెళ్లి కొరకు, మంగళకరమైనటువంటి వాతావరణం కొరకు. సురాశిర శిరోరత్న నిగృష్ట చరణింబికే రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జయి. దేవతలందరూ కూడా వాళ్ళ శిరస్సులు మన కాళ్ళ మీద ఉంచాలి అనేటటువంటి పరిస్థితి, అంటే గురుచేతనత్వ స్థితి రావడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. ఇందాక చదివింది. దీని తర్వాత శ్లోకము, తల్లిదండ్రులందరూ చేసుకోవటం మంచిది అని నా ఉద్దేశం. పేరెంట్స్ విద్యావంతం యశస్వంతం లక్ష్మీవంతం జనం కురు రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జయి. అదే కదా పేరెంట్స్ కోరేది, పిల్లలకి చదువు రావాలి, వాళ్ళకి యశస్సు కావాలి, వాళ్ళకి ధనము కావాలి. జత దీన్ని పేరెంట్స్ కనుక చేసుకుంటూ ఉంటే, కానీ ఇద్దరు కలిసి చేయాలి, భర్త చేయడు, భార్య చేయదు, నేనేం చేయలేను దానికి. మీకు అవ్వా కావాలి, బువ్వా కావాలంటే నేనెక్కడ నుంచి చేయగలిగేది? తల్లిదండ్రులు పేరెంట్స్ ఇద్దరు కూడా కలిసి పైకనాలి, 108 సార్లు పైకనాలి. విద్యావంతం యశస్వంతం లక్ష్మీవంతం జనం కురు రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జయి. ప్రచండ దైత్య దర్పఘనే చండికే ప్రణతాయమే రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషోజహే. ఈ శ్లోకం దేనికి? ప్రచండ దైత్య దర్పఘనే, టెర్రరిస్ట్ రాష్ట్రం మీద పడి దేశాన్ని అతలాకుతలం చేస్తున్నటువంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు సామూహికంగా కనుక దేశము మీద ప్రేమ ఉన్నటువంటి వ్యక్తులు చేసుకుంటే ఇది చాలా మంచిది. అదేమైతే మాకే ఉంది, ఎవరు రాజు అంటే మాకేంటి, పాకిస్తాన్ ముషారఫ్ రాజైనా పర్వాలేదు, మాకు బుష్ రాజైనా పర్వాలేదు, వాజ్పేయి రాజైనా పర్వాలేదు అనే మానసిక స్థితి వాళ్ళకి లాభం లేదు. కానీ దేశము మీద ప్రేమ ఉండి మన దేశములో ఇలాంటి పరిస్థితులు ఉండకూడదు అనుకునేటటువంటి వాడు ఖచ్చితంగా సామూహికంగా ఈ మంత్ర జపం చేయండి. ఈ కాలంలో ఇది చాలా అవసరం. టెర్రరిస్ట్ యాక్టివిటీస్ చేయనట్టుగా ప్రచండ దైత్య దర్పగనే చెండికే ప్రణతాయమే రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషోజహి చతుర్భుజి చతుర్వక్త్ర సంస్కృతే పరమేశ్వరి రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషోజహి. ఒక్కొక్కసారి చాలా విచిత్రమైనటువంటి పరిస్థితుల్లో మనిషి ఇరుక్కుపోతాడు. కింగ్ కర్తవ్య విమూఢత అంటాం మనం దాన్ని. మన చేతిలో ఇంకేం ఉండదు అది. ఇంకా పరిస్థితులు అదుపు తప్పినప్పుడు ఈ శ్లోకము ఖచ్చితంగా పరిస్థితుల్ని అదుపులోకి తీసుకొస్తుంది. ఇది కొన్ని వందల కుటుంబాల్లో నేను చూశాను నేను. కానీ దీనికి చాలా కఠోరమైనటువంటి నియమాలు ఉన్నాయి. 40 రోజుల పాటు రోజుకి 90 నిమిషాల పాటు కంటిన్యూస్ గా చేయాలి ఇది, ఎర్రబట్టలు వేసుకుని. కానీ పరిస్థితులు అలా ఉన్నాయి కదా. ఇంకా మీరు ఆ పరిస్థితుల నుంచి ఏ విధమైనటువంటి శక్తి కూడా మిమ్మల్ని బయటపడలేదు అనేటటువంటి దాన్ని కనుక మీరు అలాంటి పరిస్థితుల్లో ఉండి బయటపడదలుచుకుంటే, కానీ నేను 90 నిమిషాలు చేయలేను మాస్టర్ అంటే నాకు అర్థమైపోయింది కదా మీరు బయటపడదలుచుకున్నారో లేదో. కేవలము ఈ శ్లోకాన్ని 90 నిమిషాల పాటు ఎర్రబట్టలు కట్టుకు చేస్తే అలాంటి దుర్గమమైనటువంటి పరిస్థితుల నుంచి కూడా మీరు బయటపడగలరు అంటే మీరు చేయలేకపోయారు అంటే అర్థం ఏమిటి? బయటపడాలని లేదు, దానికి అవడం ఏం చేయలేడు. చతుర్భుజే చతుర్వక్త్ర సంస్థతే ఉంది బ్యాక్టీరియాలజికల్ వార్ఫేర్. ఇప్పుడు జరిగేటటువంటి దానికి ఈ మంత్రం చాలా ఉపయోగపడుతుంది. మీరు స్పెషలైజ్ చేయగలిగితే స్పెషలైజ్ చేసుకోండి. ఇంద్రాణి కవచం అన్నది గుర్తు చేసుకోండి, ఆ పుస్తకాలు సంపాదించుకోండి. నేను చెప్పాను కదా స్పిరిచువలిజం అంతా కూడా ప్రాక్టికలే. అంటే ఒక పుస్తకం పట్టుకుందాం అంటే ఎన్ని ప్రాక్టికల్ టిప్స్ ఉన్నాయో చూడండి. మీకు మొత్తం దుర్గా సప్తశతి భగవద్గీత అంతా ఇలా ప్రాక్టికల్ విజ్డమే. మీకు ఏది కావాలో దాన్ని ఉపయోగించుకోండి. మీలో కొంతమంది కనుక ఈ శ్లోకాన్ని మాస్టర్ చేయగలిగితే మంత్రసిద్ధి అంటాం దాన్ని. మంత్రసిద్ధికి లక్ష్యం ఏంటి అంటే అక్షర లక్ష్యాలు. అంటే ఈ మంత్రాన్ని ఎన్నిసార్లు చేయాల్సి వస్తుంది మీరు? 32 లక్షల సార్లు చేయాల్సి వస్తుంది. అక్షర లక్ష్యాలు అంటే అంతే కదా. అనుష్టుప్ ఛందస్సులో ఉంది ఇది. అనుష్టుప్ ఛందస్సులో ఉంది కనుక 32 అక్షరాలు ఉంటాయి. 32 అక్షరాలకి అక్షర లక్షలుగా రోజుకి 108 సార్లు చేసిన అక్షర లక్షలు ఎప్పటికవుతాయో మీరు చూసుకోండి. కానీ చాలా సింపుల్ టెక్నిక్ ఒకటి ఉంది. 32 లక్షల మంది ఒకసారి కలిసి కూర్చుని దీన్ని చేస్తే మంత్రం సిద్ధిస్తుంది. లాజిక్ అంతే కదా. సామూహికత యొక్క గొప్పతనం అది. మరి దాన్ని మీరు ఎలా చేస్తారు? అశ్వమేధ యజ్ఞంలో దీన్ని ఎలా ఉపయోగించుకుంటారు? అన్ని నేనే చెప్పలేను. మీ అంతటి కూడా మీరు ముందుకొచ్చి ఈ విజయదశమి లోపల ఈ మంత్రాన్ని 32 లక్షల సార్లు మనము చేసేసుకోగలిగితే ఈ స్థలములో ఈ మంత్రము ఈ స్థలములో సిద్ధింపబడింది. ఈ స్థలములో అంచేత ఇక్కడ మీరు ఈ బ్యాక్టీరియాలజికల్ వార్ఫేర్ కి ఏ ప్రయోగం చేసినా సక్సెస్ అవుతుంది. ప్లాన్ వేసుకోండి దానికి. మెథడాలజీ అయితే నేను చెప్పగలను కానీ అర్థమైంది కదా. 32 లక్షల మందిని ఒక చోట చేర్చేసి మీరు వాళ్ళ ఇళ్లలో వాళ్ళు కూర్చొని అంటారంటే కుదరదు. మిలిటరీ వాళ్ళు ఎవరి ఇళ్లలో వాళ్ళు కూర్చొని యుద్ధం చేస్తా ఉంటే ఎలా కుదురుతుంది? మీరు ఒక చోట చేరాలి. అలా ఎంతమందిని మీరు చేర్చగలరు? 1000 మందిని చేర్చారనుకోండి ఎన్నిసార్లు చేయాలి? 320 సార్లు చేస్తే చాలు. అంటే 3 మాలలు చేస్తే చాలు అంతేగా. 10,000 మంది ఉన్నారనుకోండి, తప్పు చెప్పాను, కౌంట్ సెట్ చేసుకోండి. కానీ ఇది పెద్ద కష్టమేం కాదు. రాబోయేటటువంటి పరిస్థితులు మీరు అవగాహన చేసుకుని ఆ అవగాహనకి తగినటువంటి ఇంతమందిని మీరు అశ్వమేధ యజ్ఞంలో సంపాదించుకోగలరు అని చెప్తున్నాను. మీకు అర్థమైందో లేదో, అక్కడ వస్తారు కదా మనుషులు 100,000 మంది. తిరుపతిలో వస్తారు కదా, తిరుపతి లాంటి సిద్ధక్షేత్రములో దీన్ని మంత్రసిద్ధి చేయించుకోవచ్చు కదా మీరు. అక్షల లక్షలు ఎన్ని చేయించుకోవచ్చో మీరు. ప్రణాళిక ఉండాలి కదా, అవగాహన ఉండాలి కదా, దానికి మీరు మీన్స్ తయారు చేసుకోవాలి కదా, చెప్పాలి కదా మనుషులకి మీరందరూ రండి అని. ఆ గ్రూప్ కనుక అలా దిగుతే 1000 మందో 10,000 మందో చేయించవచ్చు మనం. అంచేత చిన్న చిన్నగా ప్రణాళికలు వేసుకోగలిగితే అద్భుతమైనటువంటి మ్యాజిక్లు మనం చేసుకోగలం. అందులో ఆ రోజులు ఎలాంటివి, గీతోపదేశం స్టార్ట్ అయిన రోజు నుంచి దత్త జయంతికి ఎండ్ అవుతుంది అది అశ్వమేధ యజ్ఞం. గీతోపదేశం ఆ రోజు జరిగింది, మార్గశిర ఏకాదశి భగవద్గీత చెప్పబడిన రోజు అది. ఆ రోజు మొదలవుతుంది అది దత్త జయంతి, నాడు పూర్తవుతుంది. అంతకంటే అద్భుతమైనటువంటి రోజులు, అంతకంటే అద్భుతమైనటువంటి స్థలము తిరుపతిని మించిన స్థలం మీకు ఎక్కడ దొరుకుతుంది. అయినా నేను ప్రణాళిక వేసుకునేది చేయలేను అంటే ఇంకా మనం నేను చేయగలిగేది ఇందాక చెప్పాక మన మానసిక స్థితి అలా ఏడుస్తే ఎవడం చేయగలడు. ఇంకా మీరు నడుము బిగించుకోవాల్సిందే, ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సరే మేము అక్కడికి వచ్చి చేస్తాము అనేటటువంటి ఏవో 5,000 10,000 మంది ఉంటే చాలు. వీటి అన్నిటినీ సిద్ధి చేయించేసుకోవచ్చు మనం, అన్ని మంత్రాలు సిద్ధి చేసుకోవచ్చు, ఒకటో రెండో కాదు కదా. మరి దానికి ఎలా ప్రయత్నం, భారతదేశంలో ఇలాంటి ప్రయత్నం చేస్తున్నావు అంటే సహకరించను అని ఎవడు అండు, చెప్పగలగాలి మీరు వాళ్ళకి. మనం 1,000 2,000 అంటున్నాం, నాకు ఖచ్చితంగా నమ్మకం లక్షలాది సంఖ్యలో చేరతారు అక్కడ. ఇచ్చంటే ఇది అవసరం కూడా ఈ కాలంలో, ఇంకో దారి లేదు. దానికోసం ఈ క్లాసులు అడిగి చెప్పించుకుంటున్నాను నేను. అసలు ముందు అడగు, మీరు అడిగితేనే చెప్తానని చెప్పి అందుకే ఈ శక్తి సోపార్జన క్లాసులో నేను ఏం క్లాసు తీసుకోలేదు. మీరు అడిగితే చెప్తాను లేకపోతే లేదని. కానీ మళ్ళా నేను చెప్పాను కదా సహనశ్రీ అనే బిరుదు పోతుందేమో అని భయం, ఎవడి బాధలు వాడికి. నేను చెప్పలేదనుకోండి మళ్ళా గురువులు అక్కడ అంటారు ఏంటయ్యా నువ్వు చెప్పలేదా అని. అంచేత మళ్ళా ఎవరితోనూ అడిగించుకుని మళ్ళా నటన ఉండాలి కదా. మీరు అసలు ఎంత వెంటబడాలి ఈ క్లాసుల కోసం. ప్రీపతి సద్భావ పూజితే పరమేశ్వరి రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి. ఇది రోగాణువుల నుంచి బ్యాక్టీరియాలజికల్ వార్ఫేర్ నుంచి రక్షణకి చెప్పాను. దేవి ప్రచండ దోర్దండ దైత్య దర్ప వినాశిని రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి. ఇది 23వ శ్లోకము. 17వ శ్లోకము ఒకేలాంటి శ్లోకాలు కానీ తేడాలు ఉన్నాయి. ఆ తేడాలు గమనించుకోండి మీరు. రెండు టెర్రరిస్ట్ కి అంటే అర్థమైంది కదా. 22:17 17 ఏంటంటే ప్రచండ దైత్య దర్పగనే చండికే ప్రణతాయమే రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి. ఇది 17వది. ఇది కూడా టెర్రరిస్ట్ గానే చెప్తున్నాను నేను. 22వది కూడా చూడండి. దేవి ప్రచండ దోర్దండ దైత్య దర్ప వినాశిని రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి. కానీ చాలా తేడాలు ఉన్నాయి రెండు మంత్రాల్లోనూ. ఆ సటిల్ డిఫరెన్స్ కూడా పట్టుకోగలగాలి మీరు. ఇప్పుడు మలేరియాకి వేసేటటువంటి మందు యాంటీబయాటికే, టైఫాయిడ్ కేసే మందు కూడా యాంటీబయాటికే, కానీ యాంటీబయాటిక్ మారుతుంది. ఇక్కడ ఎంత లోతైనటువంటి విద్యను మనకు అందించారో చెప్పటానికి చెప్తున్నాను నేను. దీన్ని రెండు సిద్ధి చేసుకోవచ్చు మీరు, ఒకటి ఇంటర్నల్ ఒకటి ఎక్స్టర్నల్. ఒకటి బాహ్యం నుంచి వచ్చేటటువంటి టెర్రరిస్ట్, ఒకళ్ళు లోపల నుంచి వచ్చేటటువంటి టెర్రరిస్ట్. లోపల నుంచి వచ్చేటటువంటి టెర్రరిస్ట్ ఎవరో తెలుసా, కలియుగంలో బ్రాహ్మణులే అని చెప్తాడు కృష్ణుడు. దైత్యులందరూ కూడా ఈ ఆర్ష విజ్ఞానాన్ని నాశనం చేయటానికి వాళ్ళు లోపల నుంచి వచ్చేది. నక్సలైట్స్ అని మీరు గప్పుకొని అనుకుంటారేమో, మీరే అడ్డు తగులుతారు మీలోంచే. గాయత్రి మంత్రం ఆడవాళ్ళు చేయకూడదు, కొంప ముంచేశారు మీరు సగము జనసంఖ్యను గాయత్రి మంత్ర శక్తి నుంచి. మీరు ఎంత సులభంగా కట్ చేశారో మీకు అర్థమవుతుందా, అంతకంటే రాక్షసత్వం ఏం కావాలి మీకు. అలాంటి గురువులు ఉన్నారు. ఆ గురువుల్ని నమ్మేటటువంటి మూర్ఖులున్నారు. మరి అలాంటి పరిస్థితుల నుంచి బయట ఎలా పడతారు? చాలా డీప్ అయినటువంటి విద్య ఇది. ఈ విద్య తెలిసిన వాళ్ళు ఇంకోళ్ళ మీద ఆధారపడక్కర్లేదు అని మీకు అర్థమైపోయింది కదా. వాడి దగ్గరికి అందరూ వస్తారు తప్ప, ఇంకా వాడి యొక్క ప్రేమ అంతే. మీ వాళ్ళతో ప్రేమతో మాట్లాడతారా, తిడుతో మాట్లాడతారా అని. తిట్టినా వాడి దగ్గరికే రావాలి, మెచ్చుకున్నా వాడి దగ్గరికే రావాలి. దేవి భక్త జనోద్దామ దత్తానందోదయంబికే రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి. భక్తులకు వచ్చేటటువంటి కొన్ని అద్భుతమైనటువంటి కష్టాలు రామకృష్ణ పరమహంస జీవితంలో కనిపిస్తాయి మనకి. భక్తులకు వచ్చేటటువంటి కష్టాలు అవి మనం ఇప్పుడు చర్చించుకోవాల్సినటువంటి అవసరం లేదు. కానీ అసలు ఆ అర్గలా స్తోత్రము మార్కండేయ ఋషి ఎంత డెప్త్ గా మనకు అందించాడో ప్రాక్టికల్ ఫిలాసఫీ. కానీ ఎప్పుడు ఈ టెర్రరిస్ట్ జీవితం ఇది అది కాదు, మనకి పర్సనల్ గా లాభం వచ్చేటటువంటి ఒక అద్భుతమైనటువంటి మంత్రం ఇప్పుడు రాబోతోంది. పత్ని మనోరమాం దేహి మనోవృత్తానుసారిణి తారిణీం దుర్గ సంసార సాగరస్య కులోద్భవాం. దీని అర్థం నేను చెప్పక్కర్లేదు. పెళ్లి అయిన వాళ్ళు చేసుకోవచ్చు, పెళ్లి కాని వాళ్ళు చేసుకోవచ్చు. అర్థం ఏంటి అంటే కుటుంబంలో సౌహృదం. ఇది పత్నీం అనేటటువంటి మాట వేస్తే మగాళ్ళు చేయాలా ఆడవాళ్ళు చేయాలా అనేటటువంటి మాట ఎత్తకండి. తులసీదాసు లాంటి మహాభక్తుడికి ఓ పెద్ద దెబ్బ కొట్టింది మీరాబాయి. మీరాబాయి వచ్చింది ఎందుకో తులసీదాసుని చూడటానికి. ఆడవాళ్ళను చూడను అన్నట్ట తులసీదాసు. అంటే చెప్పాడు, నాకు తెలిసి కృష్ణుడు ఒకడే పురుషుడు, మిగతా వాళ్ళందరూ ఆడవాళ్లే, ఈ మొగాడు ఎక్కడి నుంచి వచ్చాడని అడిగిందిట. షేపును మార్చేసుకుని పరిగెట్టుకుంటూ వచ్చి కాళ్ళ మీద పట్టాడు. అర్థమైందా? అంచేత శ్లోకాన్ని మార్చకండి. కొంతమంది తెలివైన వాళ్ళు నాకు చెప్పారు, పతిం మనోహరాం దేహి సంస్కృతం వచ్చుట వాళ్ళకి. అంచేత శ్లోకాన్ని మార్చారు వాళ్ళు. మార్చకండి, ఋషులకు ఆ మాత్రం కామన్ సెన్స్ ఉంది. మీరు ఏ అక్షరాన్ని దయచేసి మార్చకండి, మనకు అంత అద్భుతమైనటువంటి జ్ఞానము లేదు. అది అంతే మొగాళ్ళకైనా ఆడవాళ్ళకైనా అదే. మారుస్తారు చాలా మంది. మార్చిన వాళ్ళు నాకు తెలుసు, కాశీలో అద్భుతమైనటువంటి పండితుల దగ్గర నేర్చుకున్నాను ఈ దుర్గా సప్తశతి. అస్సీ ఘాట్ లో ఉండేవాడు అతను. దుర్గా మంత్రం ఇదే మీరు చేసేది ఇందాక ఓం నమ ఐం హ్రీం క్లీం చండికాయ మంత్రమే ఇచ్చాడు ఆయన. ఆయన అస్సీ ఘాట్ లో ఒక ఏమంటారు దాన్ని, ఇలాగే ఉంటుంది స్తంభమా, అర్థమైంది కదా, తిన్నలాంటిది ఉంటుంది, రాయితో కట్టింది, దానికి పేరు ఉంది ఏదో ఏదో తినే, దాని మీద కూర్చునేవాడు ప్లాట్ఫామ్ లాంటిది. అక్కడ నుంచి కదిలేవాడు కాదు. మరి ఎప్పుడు కదిలేవాడో నాకు తెలియదు. మేము ఎప్పుడూ అతన్ని అక్కడ నుంచి కదలటం చూడలేదు. ఎప్పుడు అక్కడే ఉండేవాడు. వరదలు వస్తే మునిగిపోయేవాడు. అతని మీద మట్టి ఒక 20-30 అడుగులు పైకి పడిపోయేది. వరదలు అయిపోయిన తర్వాత 2 నెలలకు ఎప్పుడో మట్టి అంతా తవ్వితే మళ్ళీ అక్కడే ఉండేవాడు, మళ్ళీ కబులు చెప్తూ ఉండేవాడు. ఎంత అద్భుతమైనటువంటి వ్యక్తులు ఉన్నారు. అతను ఈ ఇప్పుడు నేను చెప్పేవి నా సొంతమైనటువంటి జ్ఞానం ఏం కాదు, ఇది ఆయన చెప్పాడు. చెప్పినప్పుడు ఆయన అన్నాడు కూడా, నీకు ఉపయోగపడకపోవచ్చు కానీ ప్రపంచానికి ఉపయోగపడతాయి, ఉంచుకో అన్నాడు. సరే ఉంచుకున్నాను నేను. రేపు అశ్వమేధ యజ్ఞంలో అయినా ప్రపంచానికి ఉపయోగపడేటట్టు చేయగలిగే సంకల్పం మీరు తీసుకోవాలి, నేను చేయలేను. అది ఇంచేత ఈ మంత్ర సిద్ధికి అక్షర లక్షలు జరగాలి, ఇంకో దారి లేదు. అక్షర లక్షలకి నేను 2 టెక్నిక్స్ చెప్పాను కదా. ఒకడే గురువు గారు లాగా రూపుతో 8 గంటల పాటు 24 సంవత్సరాల పాటు పిచ్చి పని పిచ్చి ప్రయత్నం అయినా చేసుకోవచ్చు. లేకపోతే సామూహికంగా 24 లక్షల మంది ఒకసారి చేశారనుకోండి, ఒక పునశ్చరణ ఒకసారిలో అయిపోయాయి. అలాగే 24 సార్లు ఉచ్చారణ చేస్తే గురువు గారు 24 సంవత్సరాలు చేసినటువంటిది అయిపోతుంది సామూహిక ప్రయత్నం వల్ల. అది సామూహికతం కోసం అంత ప్రయత్నం. దుర్గా సప్తశతి అంతా సామూహికత ఇచ్చే దేవతాశక్తులన్నీ కూడా సామూహికంగా ప్రయత్నించడం. కానీ ఈ మంత్రాన్ని నేను ఎందుకు చెప్పానో అర్థమైంది కదా. స్త్రీ పురుషులు ఇద్దరు కూడా ఇదే మంత్రాన్ని చేయండి, సంస్కృతం వచ్చు కనుక మంత్రాన్ని మార్చకండి. పత్ని మనోరమాం దేహే మనోవృత్తానుసారిణి తారిణీం దుర్గ సంసార సాగరస్య కులోద్భవాం ఇదం స్తోత్రం పఠిత్వా తు మహాస్తోత్రం పఠేన్నరః సతు సప్తశతి సంఖ్యా వరమాప్నోతి సంపదాం. ఈ అర్గలా స్తోత్రం ముందు చదివాక దుర్గా సప్తశతి చదవమని మార్కండే ఋషి కోరిక. 700 రెట్లు దాని పవర్ పెరుగుతుంది అంటాడు. దుర్గా సప్తశతి యొక్కటి ఈ అర్గలా స్తోత్రం చదివిన తర్వాత దాన్ని చేస్తే దీని ఆహుతులు మీరు వేయమని నేను చెప్పలేదు. నేను మీకు రేపటి నుంచి ఈ ఆహుతులు కూడా వేయండి. ఎలా ఆహుతులు వేస్తాడు? పత్ని మనోరమాం దేహి మనోవృత్తానుసారిణి తారిణి దుర్గ సంసార సాగరస్య కులోద్భవా స్వాహా. దేవనలి దేవనలి సస్పెన్స్ రేపు చూద్దాం. అస్య శ్రీ మద్ అర్గలా స్తోత్ర మంత్రస్య విష్ణు ఋషి అనుష్ఠుప్ చందత శ్రీ మహాలక్ష్మీ దేవత. ఎవరికి చేయాలి? ఇదం ఎక్కడ కూడా ఋషులు పాపం మనకి అనుమానానికి తావు ఇవ్వరు. మనకి విషయం అవగాహన లేకపోతే ఇలాంటి గందరగోళాలే వస్తాయి. కానీ ఒక జనరల్ ట్రెండ్ ఒకటి ఏంటంటే, ఒకటి ఒకవేళ లేదనుకోండి, మీకు తెలియలేదనుకోండి, ఇదం మహాకాలాయ, టైం విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. స్వస్తి.